ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శ్రోతలకు నమస్కారం. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ రాజేంద్రనగర్ విద్యార్థులమైన మేము ఒక సంభాషణ ద్వారా చీడ పీడల నివారణలో జీవరసాయనాల ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాము. పొలాలను సందర్శించడానికి వెళ్లిన ఏఈఓతో ఒక రైతు తన పంటలకు జరిగిన నష్టం గురించి ఇలా వివరించాడు.
నమస్కారం అయ్యా, నా పొలానికి సుడిదోమ సోకి పంటంతా ఎలా అయిందో చూడండి, నేనేం చేయాలో జర చెప్పండి.
అయ్యో రామయ్య, నీ పొలం అంతా నాశనం అయింది, అసలు నువ్వు ఏ మందు వాడినావు?
నా పొలానికి ఎస్పేట్ కొట్టినానయ్యా, పోయినసారి పంటకి ఇదే మందు వాడితే తగ్గింది, కానీ ఈసారి మాత్రం పురుగు ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు, నా పంట మొత్తం నాశనం అయ్యింది.
రామయ్య, ఈసారి పురుగు ఉధృతి తగ్గకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆ పురుగు నువ్వు కొట్టిన మందుకి రోగనిరోధక శక్తి పెంచుకుంది, అందుకే నీ పొలమంతా నాశనమైపోయింది. అంతేకాదు, విచ్చలవిడిగా పురుగు మందులు వాడడం వలన వ్యవసాయ ఉత్పత్తులలో పురుగు మందుల అవశేషాలు పెరిగి నాణ్యత పరంగా లోపాలు తలెత్తుతున్నాయి. అందువలన రైతు సోదరులు రసాయన పురుగు మందుల మీద మాత్రమే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పద్ధతులను పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రత్యామ్నాయ పద్ధతులు అంటే దానిలో నేను ఏమేం చేయాల్సి వస్తుందో కొంచెం వివరించండి సార్.
దానికోసం మీరు సస్యరక్షణలో పర్యావరణానికి హాని చేయకుండా మిత్ర పురుగులను సంరక్షించుకుంటూ తమకున్న ఆర్థిక వనరులతో చీడపీడలను నియంత్రించుకోవాలంటే జీవ నియంత్రణ పద్ధతుల రైతులకు అందుబాటులో ఉన్నాయి రామయ్య. కానీ వీటి నిష్పత్తి ప్రకృతిలో చాలా తక్కువగా ఉండడం వలన రైతాంగానికి ఆశించిన ఫలితాలు చేరడం లేదు. అందువలన ఇటీవలి కాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చిన పురుగుకు రోగం కలుగజేసే శామత కలిగిన సూక్ష్మజీవులను ఆధారంగా చేసుకుని తయారు చేసిన జీవరసాయనాలు వాడడం మేలు.
ఈ జీవరసాయనాలు ఎక్కడ దొరుకుతాయి, ఎలా వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, కొంచెం వివరంగా చెప్పండి సార్.
అదే చెప్పబోతున్న రామయ్య. ఈ ఆదివారం మన ఊరికి డాక్టర్ ఎస్జే రెహమాన్ సార్, ఆయన వ్యవసాయ శాస్త్రవేత్త, జీవ నియంత్రణ విభాగం నుంచి వస్తున్నారు. అతను చెప్పబోయే అంశాలలో మీకున్న సమస్యలను పరిష్కరిస్తారు, అందువలన మీరందరూ తప్పకుండా సమావేశానికి హాజరవ్వండి.
ఆదివారం రోజున శాస్త్రవేత్త గారు గ్రామానికి వచ్చారు. రామయ్యతో పాటు రైతులందరూ సమావేశమయ్యారు. అందులో భాగంగా శాస్త్రవేత్త గారు వివిధ అంశాల గురించి తెలియజేశారు. తరువాత రైతులకున్న సమస్యల గురించి అడిగినప్పుడు రామయ్య లేచి ఇలా అంటాడు.
నమస్కారం సార్, నా పేరు రామయ్య. రసాయన పురుగు మందులకు బదులుగా ఈ జీవరసాయనాల గురించి, వాటి వాడకం తీరు, మోతాదు గురించి వివరించండి సార్.
రామయ్య గారు, పురుగులలో రోగాలను కలగజేసే సూక్ష్మజీవులు స్థూలంగా 4 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. అవి వైరస్లు, బ్యాక్టీరియాలు, కీటక నాశన శిలీంధ్రాలు, కీటకాలను ఆశించు నులిపురుగులు.
సార్, శనగపచ్చ పురుగు నివారణకు ఉపయోగించే వైరస్ ఆధారిత జీవరసాయనాలను గురించి చెప్పండి సార్.
శనగపచ్చ పురుగు నివారణకు ముఖ్యంగా న్యూక్లియోపాలిహెడ్రోవైరస్ వాడతారు. ఈ న్యూక్లియోపాలిహెడ్రస్ వైరస్ ద్రావకం పిచికారి చేసుకోవటం వలన వివిధ పంటలను ఆశించే పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు, మనకు ప్రతి పంటను ఆశించే శనగపచ్చ పురుగు ఉధృతిని తగ్గించుకోవటకు హెలికోవర్పా న్యూక్లియోపాలిహెడ్రోవైరస్ మరియు పొగాకు లద్దె పురుగుకు పొడాప్టెరా న్యూక్లియో పాలిహెడ్రోవైరస్ ను ఎకరాకు 200 లార్వా ఈక్వాలెంట్స్ వాడాలి. టమాటా మరియు ఇతర పంటలలో శనగ పచ్చ పురుగు నివారణకు న్యూక్లియో పాలిహెడ్రోవైరస్ ఎకరాకు 100 లార్వా ఈక్వాలెంట్స్ పిచికారీ చేసుకోవాలి.
బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనాల గురించి చెప్పండి సార్.
బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనాలు, ఇవి పొడి మరియు ద్రవ రూపంలో లభ్యమవుతున్నాయి. వీటిని బీటీ ఫార్ములేషన్స్ లేదా బీటీ మందులు అని పిలుస్తుంటారు. శనగ పచ్చ పురుగు, లద్దె పురుగు, నామాల పురుగు లార్వాలను ఆశించి వాటిని రోగగ్రస్తం చేయటం ద్వారా ఉధృతిని తగ్గిస్తుంది. డైపెల్, డెల్ఫిన్, బయోబిట్, బయోయాస్, అగ్రిహాల్ట్ వంటి పలు పేర్లతో వివిధ కంపెనీల ద్వారా ఈ బీటీ ఫార్ములేషన్స్ అందుబాటులో ఉన్నాయి.
సార్, కీటకనాశక శిలీంద్రాల గురించి కొంచెం వివరించండి సార్.
కీటకనాశక శిలీంద్రాలు అనగా ఎంటమోపాథోజెనిక్ ఫంగస్ అంటారు. పురుగులు నాశించే శిలీంద్రాలను పొడి రూపంలో తయారు చేసి వాడతారు. ఇందులో ముఖ్యంగా 3 రకాల శిలీంద్ర జాతులు, బవేరియా బసియానా, మెటారైజం అనైసోప్లియే మరియు వర్టిసిలియం లెకాని, మార్కెట్ లో వెటబుల్ పౌడర్ రూపంలో లభ్యమవుతున్నాయి. ఇవి పంటలో పిచికారీ చేసినప్పుడు పురుగులను ఆశించి బూజులాగా ఏర్పడి నిర్వీర్యం చేస్తాయి. ఈ పొడి మందును 5 గ్రాములు ప్రతి లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరిలో సుడిదీమ ఉధృతిని బవేరియా బసేనియాను ఉపయోగించి తగ్గించుకోవచ్చు. వర్టిసీలియం లెకాని జీవరసాయనం ఇటీవలి కాలంలో ద్రాక్ష మరియు మామిడిలో పిండి పురుగు నివారణకు విరివిగా వాడటం జరుగుతుంది. మార్కెట్ లో ఈ కీటకనాశక శిలీంద్రాలు బీమా, బిబిసి, విశ్వ అభయ్, వర్టికేర్, స్పైడర్, రేసర్ వంటి పేర్లతో దొరుకుతున్నాయి.
సార్, కీటకాల నాశించు నులి పురుగుల గురించి వివరించండి సార్.
కీటకాల నాశించు నులి పురుగులను నెమటోడ్స్ అంటారు. కీటకాలను ఆశించే నులి పురుగులు పదార్థ రూపంలో తయారు చేసి రైతులకు అందుబాటులో పెట్టుటకు ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. మార్కెట్ లో లభ్యమవటానికి మరికొంత సమయం పట్టవచ్చు.
ఇంకా ఏ పంట తెగుళ్ల నివారణలో ఈ జీవరసాయనాలు ఉపయోగపడతాయో వివరంగా చెప్పండి సార్.
రామయ్య, ఈ జీవరసాయనాలు కేవలం పంటలను ఆశించే పురుగులనే కాకుండా తెగుళ్ల నివారణలో కూడా ఉపయోగపడతాయి. ఇంతేకాదు, వివిధ పంటలను నాశనం చేసే తెగుళ్ల నివారణలో కూడా ఈ జీవరసాయనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కంది, ప్రత్తి, వేరుశనగ మరియు శనగ పంటలకు సోకే ఎండు తెగుళ్లకు, వివిధ పంటలను ఆశించే వేరుకుళ్ళు తెగుళ్లకు, కూరగాయల్లో వచ్చే నారుకుళ్ళు తెగుళ్లకు ట్రైకోడర్మా విరిడే అనబడే ఫంగస్ ఆధారిత జీవరసాయనం వాడచ్చు. సుమారు 4-5 కిలోల ట్రైకోడర్మాను 100 కిలోల పశువుల ఎరువులో కలిపి నాగలిసాల ద్వారా దుక్కి దున్నేటప్పుడు వేసుకున్నట్లయితే భూమిలో ఉన్న శిలీంద్రాలు నియంత్రించబడి పంట వేసినప్పుడు తెగుళ్లు గణనీయంగా తగ్గుతాయి. అలాగే రామయ్య, ప్రతి కిలో విత్తనానికి మనం 8-10 గ్రాముల ట్రైకోడర్మాతో విత్తన శుద్ధి చేసి గనక వేసుకుంటే పలు రకాల తెగుళ్ల నుంచి పంటను రక్షించుకోవచ్చు. మనం ముఖ్యంగా వరిలో వచ్చే అగ్గి తెగుళ్లకు, కాండం కుళ్ళు తెగుళ్ల నివారణకు సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనే బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనాన్ని ప్రతి లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి.
సార్, జీవరసాయనాల కొనుగోలు మరియు వాడకంలో మేము తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించండి సార్.
రైతు కొనుగోలు చేసే జీవరసాయనాలకు డీలర్లు తప్పనిసరిగా నగదు లేదా అరవు బిల్లు విధిగా తీసుకోవాలి. రసీదుపై రైతు తీసుకున్న సరుకుల వివరాలు నమోదు చేయించుకుని దానిపై సంతకం పెట్టాలి. రసీదును పంట కాలం వరకు రైతు వద్దనే భద్రపరచుకోవాలి. నిర్ణయించిన ప్రమాణాలు లేని జీవరసాయనాలను రైతు కొనకూడదు. జీవరసాయనాలు నిల్వ ఉంటే వాటి సామర్థ్యం తగ్గుతుంది. ఒక వైరస్ ద్రావకం తప్పించి మిగిలిన జీవరసాయనాలన్నీ 6 నెలల నుంచి 1 సంవత్సరం కంటే ఎక్కువ నిల్వ ఉండవు. కాబట్టి వీటిని కొనేటప్పుడు కానీ వాడేటప్పుడు కానీ వాటిని నిల్వ ఉంచే తేదీని పరిశీలించుకుని జాగ్రత్తగా వాడే రామయ్య. అలాగే సరైన పద్ధతులు, నిర్దేశించబడిన పరికరాలు మరియు సామాగ్రి వాడకుండా కొన్ని సంస్థలు నాణ్యత లేని జీవరసాయనాలను తయారు చేసి రైతులను మోసగించడం కూడా ఈ మధ్య జరుగుతుంది. ఇటువంటి పోకడలను నియంత్రించి రైతాంగానికి నాణ్యత కలిగిన జీవరసాయనాలను అందించుటకు పురుగు మందుల చట్టం పరిధిలోకి తేవటం జరిగింది. ఇందులో భాగంగా నకిలీ పురుగు మందులు పట్టుకుంటే ఏ రకమైన శిక్షలు మరియు జరిమానాలు అమల్లో ఉన్నాయో అవన్నీ కూడా నకిలీ జీవరసాయనాలు అమ్మిన వ్యక్తులకు కూడా వర్తిస్తాయి. మరియు మనం నష్టపోయిన పంటలకు వారు తిరిగి చెల్లించే విధంగా కూడా చట్టాల్లో పొందుపరిచారు.
పై జాగ్రత్తలతో పాటు రైతులు సాధారణంగా తీసుకోవాల్సిన మరికొన్ని జాగ్రత్తలు. మార్కెట్ లో రకరకాల ఫార్ములేషన్ల రూపంలో దొరుకుతున్న చాలా రకాల జీవరసాయనాలు అవసరాన్ని బట్టి కొనుగోలు చేసుకోవాలి. అవసరాన్ని బట్టి తగిన స్ప్రేయర్ని, నాజిల్స్ని ఎన్నుకోవాలి. జీవరసాయన మందులను పిచికారీ చేయడానికి ఫ్లాట్ఫన్ నాజిల్ కానీ హాలోకోన్ నాజిల్ కానీ వాడవచ్చు. స్ప్రేయర్ని వాడిన తర్వాత 3 సార్లు మంచినీటితో కడిగి శుభ్రపరచాలి. సాధారణంగా నాజిల్స్లో చెత్తా చెదారం చేరి పిచికారీ సరిగ్గా జరగకముందు ద్రవణం ఎక్కువ తక్కువ అవ్వడం, అవసరమైన చోట పడకుండా వృధాగా పోవడం జరుగుతుంది. మందు ద్రావణం తయారు చేయడానికి మంచినీటిని వాడాలి. స్ప్రేయర్లోని ఫిల్టర్లను తరచుగా శుభ్రపరచాలి. నాజిళ్లలో చెత్త చేరినప్పుడు నోటితో ఎప్పుడూ ఊదరాదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, గాలివేగం ఎక్కువగా ఉన్నప్పుడు, మంచు కమ్మినప్పుడు, వర్షం కురిసే ముందు మందులు పిచికారీ చేయరాదు. పిచికారీ చేసిన తర్వాత కనీసం 6 గంటలు వర్షం కురవదు అని భావిస్తేనే పిచికారీ చేయాలి. పిచికారీ చేసే మనిషి శరీరంపై స్ప్రేయర్ని తగిలించుకున్న తర్వాత మందు ద్రావణాన్ని పోయకూడదు. ఎకరానికి కావలసిన ద్రావణాన్ని ఒకేసారి తయారు చేసుకుని పంపులో నింపే ముందు ప్రతిసారి కలయబెట్టి వాడుకోవాలి. మందు మూతాదు కొలవడానికి డబ్బా మూతాలు కాకుండా మందు డబ్బాతో వచ్చిన కొలమానికనే వాడాలి. మందు ద్రావణం పంపుని బట్టి మారినా ఎకరానికి వాడే మందు మూతాదు మారదు. పిచికారీ సమయంలో రక్షక దుస్తులు, చేతి గ్లౌజులు, ముక్కుకి మాస్క్, కళ్లకు రక్షణ కవచాలు విధిగా ధరించాలి. సస్యరక్షణ మందులు మన శరీరం యొక్క వివిధ భాగాల నుండి లోపలికి ప్రవేశిస్తాయి. కాబట్టి రక్షక దుస్తులు తప్పనిసరిగా వాడాలి. వదులుగా ఉన్న దుస్తులు ధరించాలి. ఎక్కువ చెమట పట్టేటువంటి దుస్తులు ధరించినా అవశేషాలు ఎక్కువగా శరీరంలోనికి ప్రవేశించే ప్రమాదం ఉంది.
జీవరసాయన ఎరువుల నాణ్యతను ఎలా గుర్తించాలి సార్?
నాణ్యతా పరంగా ఏవైనా అనుమానాలు వస్తే ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా గుణ నియంత్రణ అంటే క్వాలిటీ కంట్రోల్ చేయించుకుని వాడుకోవచ్చు. జీవరసాయనాల నాణ్యత పరీక్షలకు గాను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బయో పెస్టిసైడ్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ మలక్పేట హైదరాబాద్ ప్రాంగణంలో నెలకొల్పబడింది. అలాగే ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జీవ నియంత్రణ ప్రయోగశాల ఈ కేంద్రానికి సాంకేతిక సహాయం అందిస్తూ రైతులకు నాణ్యత గల జీవరసాయనాలు అందించడంలో తమ పాత్ర పోషిస్తుంది.
ఈ జీవరసాయనాల వల్ల మనకు ఇంకా ఎలాంటి లాభాలు ఉన్నాయి సార్?
జీవరసాయనాలు పూర్తిగా సురక్షితమైనవి. దీనివల్ల మనకు గాని, మన పంటలకు గాని, మన చుట్టూ ఉండే వాతావరణానికి గాని ఎలాంటి హాని జరగదు. పైగా పంట ఉత్పత్తిలో ఎలాంటి పురుగుమందు అవశేషాలు కలిగి ఉండవు. దీనిని జీవ నియంత్రణ అంటారు. అంటే ప్రకృతిలో ఉన్న ఒక జీవిని ఉపయోగించి మన పంటలకు హాని కలిగించే ఇంకొక జీవిని నివారించడం అన్నమాట. కాబట్టి రైతు సోదరులందరూ ఇలాంటి జీవ నియంత్రణ పద్ధతులను అవలంబించి సస్యరక్షణ చర్యలు చేపట్టి మనము సురక్షితంగా ఉండడమే కాక భావితరాలకు కూడా ఒక సురక్షితమైన భవిష్యత్తును అందించవచ్చు.
గృహ విజ్ఞాన తరంగిణి
ఈరోజు చేనుకబుర్ల అంశం భారతదేశంలో ఆహార వృధా. ఆహార వృధా లేదా ఆహార నష్టం అంటే నిరుత్సాహపరచబడిన లేదా కోల్పోయిన ఆహారం. ఆహార వ్యర్థం విశ్వవ్యాప్త సమస్య. యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం ప్రతి 3వ భారతీయుడు పోషకాహార లోపంతో బాధపడుతున్నాడు. అయినప్పటికీ టన్నుల ఆహారం ప్రతిరోజు వ్యర్థమవుతుంది. దీనికి గల కారణాలు. ఆహార వృధాకి లేదా నష్టాలకు చాలా కారణాలున్నాయి. ఆహార వృధా అనేది ఉత్పత్తి, తయారీ విధానంలో, రిటైలింగ్ మరియు వినియోగించే దశల్లో జరుగుతుంది. ఆహార వృధా అనేది ఉత్పత్తి మరియు తయారీ విధానంలో ఎక్కువగా జరుగుతుంది. ఉత్పత్తిలో సుమారు 40% శుద్ధీకరణ చేయడానికి ముందే వృధా అవుతుంది. ప్రతి 10 ధాన్యాలలో 6 ధాన్యాలు రవాణా, నిల్వ మరియు సరఫరాల కారణంగా వృధా అవుతున్నాయి. ఆహారం నిల్వ చేసినప్పుడు కీటకాలు మరియు సూక్ష్మజీవుల వలన గణనీయమైన మొత్తంలో వ్యర్థమవుతుంది. ఈ సమస్య వేడి మరియు తేమ ఎక్కువగా ఉన్న దేశాలలో సంభవిస్తుంది. ఈ సమస్య మన భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువ ఉష్ణోగ్రత, తేమ లేదా సూక్ష్మజీవులు ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా పోషక విలువలను మరియు క్యాలరీలను తగ్గిస్తాయి. ఆహార భద్రతకు సంబంధించిన కొన్ని నిబంధనలు కూడా ఆహార వృధాకి ముఖ్య కారణాలవుతున్నాయి. భారతదేశంలో కోత పదార్థ నష్టాలు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. వ్యవసాయ రంగంకు కేటాయించిన 2017 మరియు 2018 బడ్జెట్లో
దాదాపుగా 10%. దీనికి సరఫరా గొలుసు ఒక ప్రధాన కారకం. భారతదేశంలో ఆహార వ్యర్థానికి కారణాలు. ఆహార సరఫరా గొలుసులో రైతుల నుండి వినియోగదారుల వరకు వివిధ కారణాలున్నాయి. అవి సహజ విపత్తులు, నిల్వ స్థలం లేకపోవడం, సరైన రవాణా లేకపోవడం, వినియోగదారులచే ఆహార వ్యర్థం, సరైన సంరక్షణ లేకపోవడం. ఇతర కారణాలు అధిక వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత, చెడు వాతావరణం అన్ని రకాల పంట నష్టాలను కలుగజేస్తాయి. పంటల పెంపకంలో యంత్రాల వాడకం వలన ఆహారం వృధాకి కారణమవుతుంది. ఉత్పత్తి దశలలో సరైన పథకాలు, సహజ అవలక్షణాలు మరియు సరైన అవస్థాపన మరియు సరి అయిన పద్ధతులు లేకపోవడం వలన ఆహార వ్యర్థాలు సంభవిస్తాయి. కొన్ని సమయాలలో మార్కెట్లలో కూడా అధికంగా ఆహార వృధా జరుగుతుంది. రిటైలర్లు కూడా ఆహారం ఆకర్షణీయంగా మరియు అనుగుణంగా లేని కారణంగా చాలా ఆహారాన్ని తిరస్కరిస్తారు. అది కూడా ఆహార వృధాకి ఒక కారణం. భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన ఆహారంలో 40% ఆహారం వృధా చేయబడుతుందని ఒక నివేదిక పేర్కొంది. భారతదేశంలో మొత్తం గోధుమ ఉత్పత్తిలో 21 మిలియన్ టన్నులు వ్యర్థమైంది. ప్రపంచం మొత్తం ఆహారంలో 50% వృధా అవుతుంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం దేశంలో ప్రతి ఏటా 50,000 కోట్ల రూపాయల విలువైన ఆహార పదార్థాలు వ్యర్థమవుతున్నాయి. దీని వెనుక ప్రధాన కారణం తగిన సరఫరా మరియు ఆహారాలను నిల్వ చేయడానికి ప్రాథమిక సౌకర్యం లేకపోవడమే. కోల్కత్తా నిర్వహించిన సర్వే ప్రకారం భారతదేశంలో కేవలం 10% ఆహారాలు మాత్రమే చల్లని నిల్వ సౌకర్యాలను పొందుతున్నాయి. భారతీయ ప్రభుత్వం పరిస్థితిని అధిగమించేందుకు నిరంతరాయంగా పనిచేస్తున్నప్పటికీ ఈ ఆహార వ్యర్థం ఒక సవాలుగా మారింది. కేవలం ఆహార వ్యర్థాలలో మాంసం 4% కలిగి ఉంది. కూరగాయలు మరియు పండ్ల ఉత్పత్తిలో 70% ఉంది. కానీ అది 40% ఆర్థిక నష్టాలలో మాత్రమే ఉంది. ఆహార పదార్థాల సరఫరాలో బలహీనత వలన అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆహార నష్టం చాలా ఎక్కువగా ఉంది. తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, పండ్లు మరియు కూరగాయల వృధాలో మరియు పంట వ్యర్థాలు రెండింటిలో భారతదేశం గణనీయంగా పెరుగుతుంది. ఐక్యరాజ్య సమితి యొక్క ఆహార మరియు వ్యవసాయ సంస్థ ప్రపంచ ఆహార ఉత్పత్తిలో 1/3 కోల్పోయినట్టు లేదా వృధా అవుతున్నట్టు అంచనా వేసింది. అభివృద్ధి చెందిన దేశాలలో గృహాలు, పరిశ్రమలు మరియు క్యాటరింగ్ రంగం ద్వారా ఎక్కువ ఆహారం వృధా చేయబడుతుంది. ప్రపంచంలో ప్రస్తుతం కోల్పోయిన లేదా పాడు చేసిన ఆహారంలో కేవలం 0.5% ఆహారాన్ని మనం కాపాడగలిగినట్లయితే ఆహారం లేని సమస్యతో బాధపడే ప్రజలందరికీ మన ఆహారాన్ని ఇవ్వగలం. ఏటేటా తగ్గిపోతున్న, నిల్వలు పడిపోతున్న ఆహార ఉత్పత్తి కూడా ఆహార వ్యర్థానికి కారణం. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయించిన దానిలో 3 రెట్లు వృధా అవుతుంది. డంప్ యార్డ్లలో చెత్త కన్నా కూరగాయల వృధానే ఎక్కువ అని ఒక సర్వే వెల్లడించింది. పొలంలో నుంచి వంటింట్లోకొచ్చే లోపే 3 వంతుల ఆహారం వృధా అవుతుంది. కలుపు మొక్కలు మరియు హానికరమైన కీటకాలు పంట దిగుబడిని తగ్గించి ఆహార వృధాకి కారణమవుతున్నాయి. పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తిలో భారత్ 2వ స్థానంలో ఉంది. కానీ ప్రతి ఏటా 13,300 కోట్ల విలువైన పండ్లు, కూరగాయలు వృధా అవుతున్నాయని అమెరికన్ క్లైమేట్ టెక్నాలజీ ఆఫ్ ఇండియా పేర్కొంది. పెళ్లిళ్ళు, శుభకార్యాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో ఎక్కువ ఆహారం వృధా అవుతుంది. కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం, పండించిన పంటను నిల్వ చేసుకోవడానికి సరైన స్థలం లేకపోవడం వల్ల 40% ఆహారం వృధా అవుతుంది. ఆహార వ్యర్థాల ప్రభావాలు. ఆహారాన్ని విసిరివేయడం చిన్న విషయం, కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సమస్యకు దారితీస్తుంది. పర్యావరణ దృక్పథం నుండి ప్రపంచ ఆహార వ్యర్థాలను అధ్యయనం చేస్తూ ఈ ఆహార వ్యర్థం నీరు, భూమి, వాతావరణం, జీవ వైవిధ్యంపై ప్రతికూల ప్రభావానికి దారితీస్తుంది అని వెల్లడించారు. 5 ఏళ్లలో ప్రపంచం 3వసారి ఆహార సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు వెల్లడించారు. ఆహార వృధా వలన ఆహార ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీని వలన సాధారణ ప్రజలకు 3 పూటల ఆహారం దొరకడం లేదు. ఆహార వ్యర్థాల వలన గ్రీన్ హౌస్ వాయువులు ఎక్కువగా వెలువడి అన్ని రకాల కాలుష్యాలకు దారితీస్తున్నాయి. పర్యావరణ పరిస్థితుల మార్పుల వలన ప్రపంచానికి ఆహారాన్ని సరఫరా చేస్తున్న దేశాలలో ఉత్పత్తి పడిపోయే సూచనలు ఉన్నాయని యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ పేర్కొంది. ఆహార వ్యర్థాల నివారణ. 1,00,000 మంది ప్రజలు తినడానికి తగినంత ఆహారం దొరకని భారతదేశం పేద దేశంగా ఉంది. అందువల్ల మనం ఎప్పుడూ ఆహారాన్ని వృధా చేయకూడదు. స్టోరేజ్ కెపాసిటీని పెంచుకున్నప్పుడే ఈ ఆహార వృధా సమస్య నుండి మనం బయటపడొచ్చని అమెర్సన్ క్లైమేట్ టెక్నాలజీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రోజు 87 కోట్ల మంది పస్తులు ఉంటున్నారు. 300 కోట్ల మందికి సరైన పోషకాహారం లభించట్లేదు మరియు 15,000 మంది చిన్నారులు పోషకాహార లోపం వల్ల మృతి చెందుతున్నారు. ఈ వృధా అవుతున్న ఆహారంలో 10% మనం కాపాడుకోగలిగితే ఇంతమంది ప్రజలను కాపాడుకోవచ్చు అని యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలలో ఫుడ్ క్యాంపెయిన్స్ నిర్వహించబడుతున్నాయి. సేఫ్ ఫుడ్ వేస్ట్ అనే పేరుతో యుఎన్ఓ ప్రతి ఏటా కార్యక్రమాన్ని చేపడుతుంది. 22 దేశాలలో ఆహార భద్రతా చట్టాన్ని నిర్వహిస్తున్నారు. గోనె సంచుల్లో తృణధాన్యాలు మరియు పప్పులను నిల్వ చేయాలి. తగిన పురుగు మందులు కీటకాలను నివారించడానికి వాడవచ్చు. పండ్లు మరియు కూరగాయలను రిఫ్రిజిరేటర్లో లేదా చల్లని ప్రదేశంలో నిల్వ చేయాలి. సామాజిక మరియు మతపరమైన కార్యక్రమాలలో ఆహారాన్ని మనం వృధా చేయకూడదు. ఆహారాన్ని అధిక శుద్ధీకరణ చేయకుండా నివారించాలి. ఆహారం కొనుగోలు చేసేటప్పుడు మనం వాటి పోషక విలువను మరియు ఆహార పదార్థాల పోలికను మనసులో ఉంచుకోవాలి.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచులలో పెసరపప్పు పాయసం తయారీ విధానం తెలుసుకుందామా? శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. పెసరపప్పు పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 100 గ్రాములు, పంచదార 150 గ్రాములు, జీడిపప్పు 10, బాదం పప్పు 10 గ్రాములు, యాలకుల పొడి 1 చెంచా, కిస్మిస్ 10, పాలు 2 గ్లాసులు, నెయ్యి తగినంత, పచ్చి కొబ్బరి తురుము 1/2. అందరూ రాసుకుంటున్నారు కదా? మీ అందరి కోసం కావాల్సిన పదార్థాలు మరోసారి శ్రోతలు సరిచూసుకోండి. పెసరపప్పు 100 గ్రాములు, పంచదార 150 గ్రాములు, జీడిపప్పు 10, బాదం పప్పు 10 గ్రాములు, యాలకుల పొడి 1 చెంచా, కిస్మిస్ 10, పాలు 2 గ్లాసులు, నెయ్యి తగినంత, పచ్చి కొబ్బరి తురుము 1/2. అందరూ రాసుకుంటున్నారు కదా? ఇక మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. తయారీ విధానం: జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పులను 1 నిమిషం నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పును కడిగి కాస్త నీరు పోసి ఉడికించాలి. సగం ఉడికాక అందులో పచ్చి కొబ్బరి, పంచదార వేసి ఇంకాస్త ఉడికించాలి. మెత్తగా ఉడికాక అందులో పాలు పోయాలి. పాయసం కాస్త చిక్కగా దగ్గరగా అయ్యాక ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్లను వేసి కలపాలి. దించే ముందు పైన యాలకుల పొడి చల్లాలి. విన్నారు కదా పెసరపప్పు పాయసం తయారీ విధానం? మీ అందరి కోసం తయారీ విధానం మరొకసారి: జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పులను 1 నిమిషం నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పును కడిగి కాస్త నీరు పోసి ఉడికించాలి. సగం ఉడికాక అందులో పచ్చి కొబ్బరి, పంచదార వేసి ఇంకాస్త ఉడికించాలి. మెత్తగా ఉడికాక అందులో పాలు పోయాలి. పాయసం కాస్త చిక్కగా దగ్గరగా అయ్యాక ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్లను వేసి కలపాలి. దించే ముందు పైన యాలకుల పొడి చల్లాలి. విన్నారు కదా పెసరపప్పు పాయసం తయారీ విధానం? పెసరపప్పు పాయసంలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలు. పోషక విలువలు: ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. సోడియం, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, జింక్, కాల్షియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. పీచు కూడా అధికంగా ఉంటుంది. ఆరోగ్య లాభాలు: రక్తపీడనాన్ని తగ్గిస్తుంది, బరువుని అదుపులో ఉంచుతుంది, గుండె వ్యాధులను నివారిస్తుంది, కొవ్వుని తగ్గిస్తుంది. విన్నారు కదండి పెసరపప్పు పాయసంలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలు. మరెందుకు ఆలస్యం? ఎంతో రుచికరమైన పెసరపప్పు పాయసం చకచకా చేసేసుకొని ఆస్వాదిస్తారని ఆశిస్తూ వచ్చే వారం మరో రుచికరమైన వంటకంతో మీ ముందుంటాము. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞానగనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: పెరటి తోటలో కాకర వేసుకోవటానికి మేలైన రకం ఏంటి? ఏ ఆర్కాహరిత, బి ఆర్కా వికాస్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ ఆర్కాహరిత. గత వారం రెండవ ప్రశ్న: పెరటి తోటలో దోస వేసుకోవటానికి మేలైన రకం ఏంటి? ఏ పూసాక్రాంతి, బి ASSM 1. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి ఏఎస్ఎస్ఎం 1. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపినవారు నాగరాజు, శ్రీమతి అనురాధవర్మ, మోహనవర్మ, హైదరాబాద్. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు డాక్టర్ స్వరూప, దోమల్గూడ, స్వప్న, హైదరాబాద్. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేనుకబుల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: వరిలో సుడిదోమ మరియు ఆకుముడత పురుగులను నివారించుటకు ఏ రకమైన శీలింద్రము వాడతారు? ఏ బవేరియా బసియానా, బి మెటారైజియం. ప్రశ్న మరొకసారి: వరిలో సుడిదోమ మరియు ఆకుముడత పురుగులను నివారించుటకు ఏ రకమైన శీలింద్రము వాడతారు? ఏ బవేరియా బసియానా, బి మెటారైజియం. ఈ వారం రెండవ ప్రశ్న: జీవరసాయనాలు ఎన్ని రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు? ఏ 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు, బి 2 సంవత్సరాలు. ప్రశ్న మరొకసారి: జీవరసాయనాలు ఎన్ని రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు? ఏ 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు, బి 2 సంవత్సరాలు. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9550704672 నంబర్ మరొకసారి 9550704672 నంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తున్నాం. ఇక సెలవు, ధన్యవాదములు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.